ஜனானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். கூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதாசாகாம் வந்தே வால்மீகி கோகிலம். ஆஞ்சநேயமதி பாடலானனம் காஞ்சனாத்ரி கமனீய விக்ரஹம் பாரிஜாத தருமூலவாசினம் பாவயாமி பவமானநந்தனம். ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாதிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். சமர்த்த ராமதாசு லாண்டி ஒரு கொப்ப குரு வல்ல சிவாஜி வண்டி ஒரு மகாவீருடு ஈனாடு மனல்லந்தர்னி காசி விஸ்வநாதுண்ணி சூசுக்கே பாக்யானிக்கு நோச்சுக்கேலா சேசாடு. காசி விஸ்வநாதாலயம் சர்வநாசனம் அயிபோத்துன்ன சமயம்லோ கருணாஸ்வரூபுடைய சிவுடேமோ சத்ருவுல மீத படின போன்லே ராவணாசுரு லாண்டி வாடு கைலாச பர்வத எத்தித்தே க்ஷமிச்சலேதான் க்ஷமிஸ்துன்ன சமயம்லோ சிவாஜீ மகாராஜு காசிக்கு தன சைன்யாన్ని பம்பக்கோத்தே இவாள் ஈ சகம் குடி கூட மனக்கு உண்டேது காது. காசி சகம் படகொட்டேசாரு, மதுர ஆக்கிரமிச்சேசாரு, அயோத்திய துவம்சம் சேசேசாரு, சோமநாதாலயம் துவம்சம் சேசாரு. துவம்சம் சேட்டும் தப்ப வித்வம்சம் சேட்டும் தப்ப பாவு செய்யும் வாழ் ஜாதிலோ லேதன்மாட. அட்டுவண்டி காலம்லோ சிவாஜியே லேகபோத்தே வாழ் மனக்கு ஏம் மிகிலேதண்டி. தைவானுகிரகம் வல்ல மல்லி மகானுபவுடேன ஒரு யோகீஸ்வரடு உத்தரப்பிரதேசிலோ சேராடு. ஆயன யோகி, ஆ பையனுன்னவாடு சாட்சாத்து ராமச்சந்திரடுன்னு இத்தரும் கலிசி வாரணாசின் அத்தமங்க தயாரிச்சாரு. இங்க அயோத்தி குறிச்சு மீக்கு நேன் செப்பக்கர்ல. ஈ ஜன்மலோ மனம் அயோத்தியாலயம் சூடகலமோ அனுக்குன்னோம், அது கூட சாத்தியப்படிந்தி. இதந்தா ராமச்சந்திரடு மனலாட்டி பக்துல மீத பிரேமத்தோ செய்யுச்சுக்கிட்டு பலி தப்ப ஆயன இப்படிக்கு பூனுக்குன்னாடு. போன்லே ஈ பிச்சாள் நான் ராமாயணம் செப்புக்குட்டு நான் ராமஸ்மரண செஸ்துன்னாரு, நன்று தலுச்சுக்கிட்டு நான் தர்மம் நிலபெட்டடானிக்கு வீழந்த கஷ்டப்படுத்துனாரு, வீழ கொஞ்சம் சாயம் சேர்த்தாம் அனுக்குனாடு. அந்தவல்ல ஈ பனுலு பூர்த்தவுத்தாய். எப்படு பகவந்துடிக்கு மனம் கிருதஜ்ஞலமை உண்டாலி. சமர்த்துல சேத்திலோ பிரபுத்வம் உண்டே எல்லா உண்டுதோ இப்படி மனம் சூஸ்துனோம். அசமர்த்துல சேத்துல ஏமன்னா ஒன்ட்டு உபயோகம் லேது. மீக்கு உதாரணம் செப்பனா, ஒரு ஆயன உன்னாடு சால கஷ்டப்படி ஒரு கொப்பில்லு கட்டாடு, அத்தமையின இல்லு கட்டாடு, பாபம் கஷ்டப்படி கட்டாடு. கொடுக்குட்டே கொடுக்கு சேத்துல பெட்டாடு இல்லு. ஏன் லாபம் அண்டி? ஆ இல்லு கொப்பதி, வீடேமோ ஆதாயம் வஸ்துன ரோஜுல்லோ டப்பு ஹர்ச்சு பெட்டேசி இஷ்டம் வச்சினட்டுகா பாடு சேசாடு. இப்படி ஆயிட்டு கரண்ட்டு பில்லு கட்டுக்கலேன் துஸ்தில உன்னாடு. இன்ட்லோ இல்லு பெத்தது, அதுக்கிதமே பக்க வாட்டா ஒரு வாட்டா பாவு செய்யே உடனே அதுக்கு தீசுட்டாடு. ஆ வாட்டா பாவு செய்யறதுக்கு கூட டப்பு இல்ல. சிவருக்கு சிவருக்கு ஏன் செய்யாடு, இல்லு எவருக்கோ தாக்கட்டு எட்டாடு. ஆ தாக்கட்டு வல்ல இல்லு மொத்தம் இப்படி அவுத்தோ தெரியுது. 400 గజాల స్థలంలో ఇల్లు ఇవాళ చేజేతులైన పోగొట్టుకుంటున్నాడు. అసమర్థుడికి మీరు ఆస్తి ఇచ్చినా నిలబెట్టుకోలేడు, ఎందుకంటే వాడికి దాని విలువ తెలియదు. ఎలాగో వచ్చేసింది అనుకున్నాడు, అనుకుని కరెంటు బిల్లు పట్టించుకోడు. రేపు పొద్దున భవిష్యత్ ఎలాగా, మనకు ఒక మంచి అవకాశం భగవంతుడు ఇస్తాడు గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ఆస్తి ఇచ్చాడంటే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంటుంది. మనకి ఓ ఇల్లు వచ్చింది, ఏదో ఇల్లు వచ్చింది కదా అని రెచ్చిపోయి మన డబ్బులు ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున ఇల్లు ఎలా బాగు చేసుకుంటావు, రేపు దానికి ట్యాక్స్ ఎలా కడతావు. ఎల్లకాలం నీకు ఆస్తి ఇచ్చిన వాడు నిలబెట్టడు కదా, నెల ఒక 5,000 6,000 నేను అద్దె కొడుతున్నాను అడుగుని ఒక ఆర్డి కట్టుకుంటే దానివల్ల హౌస్ ట్యాక్సులు కట్టుకోగలుగుతావు, రేపు పొద్దున బాగు చేసుకోగలుగుతావు, పిల్లలకు ఉపయోగపడతావు. నేను నిజంగా ఉసూరుమంటూ ఏడుస్తూ వాళ్ళ వారసులు నా దగ్గరకు వస్తే అన్నీ అయిపోయాక మేమేం చేయగలుగుతాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ధనం రావడం కాదు, ధనాన్ని నిలబెట్టుకునే సామర్థ్యం రావాలి. అందుకే మీరు పిల్లలకి ఉత్తిన డబ్బులు ఇచ్చేయకండి, వాళ్ళు డబ్బు సంపాదించుకునే మార్గం చూపించండి. పండు నోట్లో పెట్టడం కాదు, పండు పండించుకోవడానికి కావలసిన సామర్థ్యం ఇవ్వాలి. సామర్థ్యం లేని వాడి దగ్గర ఏమున్నా ఉపయోగం లేదు. చాలా కాలం క్రితం మా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక ఎస్ఐ గారు ఉండేవారు, చచ్చిపోయాడు పక్కన, ఎప్పుడో కథ ఇది. ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు, ఎస్ఐ గారి ఇంట్లో దొంగలు పడ్డారు, అన్నీ ఎత్తుకుపోయారు. ఎస్ఐ గారు ఆ రోజుల్లో ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికో లేకపోతే ఇంకొక డిఎస్పీ గారికో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు అన్నారు, దొంగపడిన సమయంలో నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, అయినా దొంగతనం ఎలా జరిగిందంటే వాళ్ళు వచ్చరికి మంచం కింద దాక్కున్నానండి అన్నాడు ఆయన. ఓహో, సర్వీస్ రివాల్వర్ ఉంది కదా అన్నాడు ఆయన. మళ్ళీ బలివారండి, ఆ మాత్రం తెలివితేటకువాడిన నేను, తెలివితేటలు లేవా నాకు, మాత్రం దొంగడు ఎత్తుకుపోకుండా రివాల్వర్ తలగడ కింద పెట్టేశానండి, లేకపోతే రివాల్వర్ కూడా పట్టుకుపోయేవాడండి అన్నాడు. ఇంకెందుకండి వాడికి, అంటే దొంగను చూసి రివాల్వర్ దాచుకుని మంచం కింద దాక్కునేవాడు ఎస్ఐ అయితే వాడి వల్ల ఇంకేం ఉపయోగం. సర్వీస్ రివాల్వర్తో అవసరమైతే ఏ కాళ్ళ మీద కాల్చి దొంగల్ని పట్టించి ఇస్తే వాడు సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, తుపాకీ ఫిడేలు వాయించడానికే. కాబట్టి మనకి ఏదన్నా సమర్థత ఉన్నప్పుడు ఆయుధం ఉపయోగపడుతుంది. ఇంద్రుడైనా ధైర్యం లేకపోతే వజ్రాయుధం పూచిక పుల్ల, పూచిక పుల్లైనా ధైర్యం కలిగిన వాడు ఆయుధంగా వాడతాడు. మనం ధైర్యం ఉంటే వాడి శరీరం ఎంత ఉంది, వాడి ఆయుధం ఎంత అన్నది ఆలోచించకుండా యుద్ధం చేయగలుగుతాం. ధైర్యం లేనివాడు పిరికివాడి చేతిలో ఏమన్నా ఉపయోగం లేదు. కాబట్టి మనం పిరికివాళ్ళలా కాకుండా శివాజీలా ధైర్యవంతులం అవ్వాలి, అప్పుడు మన ధర్మాన్ని రక్షిస్తాం. ధర్మం రక్షించే ప్రతి వ్యక్తి ఆస్తిని నిలబెట్టుకోండి. ముందు మీ ఆస్తిని ఎంతో కొంత నిలబెట్టుకోండి. మీరు ఐశ్వర్యవంతులు అయితే 10 మందికి ఉపయోగపడతారండి. కాబట్టి మీరు లివ్ అండ్ లెట్ లివ్ అనే సామెత, దిక్మాల ఇంగ్లీష్ సామెతని తెలుగులోకి తీసుకున్నట్టు కాస్త. మన పెద్దలు చెప్పారు కదా, లోకాహ సమస్తా సుఖినో భవంతు, నువ్వు జీవించు 10 మందికి ఉపకారం చెయ్యి. ఇవన్నీ మన పెద్దల మాటలే. లోకాలన్నీ సుఖంగా ఉండాలంటే ముందు నువ్వు సుఖంగా ఉండాలి. నీ ఇంటి నిండా ధాన్యం ఉంటే ఇతరులకు అన్నం పెడతావు, నీ దగ్గర ధనం ఉంటే ఇతరులకు ఇస్తావు. అహో మూలోచ్ఛేద అని నువ్వే నాశనం అయిపోతే ఇతరులకేం పెడతావు. కాబట్టి శివాజీ తెలివితేటలతో ఆస్తి నిలబెట్టాడు, రాజ్యం నిలబెట్టాడు, శౌర్యం నిలబెట్టాడు, బలం నిలబెట్టాడు, ఇతరులను చేశాడు. కానీ శివాజీ కొడుకు శంభాజీ దగులు బాజీ అయిపోయాడు అనకూడదు. కానీ ఆ రాజుగారికి కూడా పుట్టవలసిన కొడుకు కాదు, అతనికి పరాక్రమం లేదు, హఠాత్తుగా వచ్చి పడిపోయింది అయాచితంగా రాజ్యం, దాంతో పాడు చేసుకున్నాడు. చివరికి ఔరంగజేబును ఎదిరించలేకపోయాడు. ఔరంగజేబు కన్నెత్తి చూడగలిగాడా శివాజీ ఉన్నంతకాలం? శివాజీ కేసు కానీ అతని సామ్రాజ్యం కేసు కానీ, చివరికి శివాజీ చచ్చిపోతే బాగుండని ముక్కున్నట్టు వాడు, అది వాడి స్థితి. మనం అంతటి స్థాయిలోకి వెళ్ళాలి, దానికి రామచంద్రుడు సహకరించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుందాం. శ్రీమన్నారాయణుని మీద రాక్షసులు, ఏది మాల్యవంతుడు సుమాలి మాలి అని పిలువబడేవాళ్ళు వేసిన ఆ శస్త్రాస్త్రాలన్నీ ఆయనలో లీనమైపోయాయి. గరుత్మంతుడు విజృంభించి రెక్కల గాలికి రాక్షసుల్ని చల్లాచెదర చేశాడు. ఆ ఘోర యుద్ధంలో ముందు మాలి అన్నవాడిని చంపి పారేశాడు శ్రీహరి. దాంతో మాల్యవంతుడు సుమాలి ఈ ఇద్దరు పలాయనం చిత్తగించి లంకానగరానికి పారిపోయారు. లంకానగరానికి పారిపోతూ ఉంటే ఆ సమయంలో వెళ్ళి విష్ణు వెంటబడి కనిపించిన వాడిని కనిపించిన వాడిని నరికేయడం మొదలెట్టాడు. అప్పుడు మాల్యవంతుడు వెనుదిరిగి, అసలు నువ్వు దేవుడివే, నువ్వు వీరుడివే, క్షత్రియుడు అనే శబ్దానికి వ్యతిరేకంగా నడుచుకుంటావు, భగవంతుడికి క్షత్రియ ధర్మం ఏమిటి, ఆయన ఏం చేస్తే అదే ధర్మం, ఈ దొంగ పీనుకులు ఉంటారే వీళ్ళు కొత్త కొత్త ధర్మాలు చెబుతారు, వాడేమో నిద్రపోతున్న వాడిని చంపేస్తాడు, దూతను చంపుతాడు, ఇతరుల మీదకి దాడికి వెడతాడు, ఇతరుల భార్యలు ఎత్తుకుపోతాడు. అదే వాడిని చంపడానికి మనం వెడితే పారిపోతున్న వాడిని చంపకూడదు, అది ధర్మం నీకు తెలియదు అంటాడు. చూశారు, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడం కోసం మనం ఏ వాదనైనా చెయ్యాలి. మనం హింసావాదులం కాదు, అహింసావాదులం మనం. అహింస ఎంతవరకు ఉండాలంటే నీ ప్రాణరక్షణకు మాత్రం నువ్వు అవసరమైతే ఏదైనా చెయ్యొచ్చు. లా కూడా అదే చెబుతోంది, ఎవరినైనా హత్య చేయడం తప్పు, మహాపాపం, అది ఉరి శిక్షకి గురయ్యే నేరమే. కానీ వాడిని నిన్ను చంపేస్తున్నప్పుడు పొరపాటున నువ్వు కత్తితో వాడిని కొట్టి వాడిని చంపితే అప్పుడు అది హత్య కింద లెక్కరాదు. అందువల్ల మనల్ని మనం రక్షించుకోవాలి. అందుకని విష్ణు ఏమన్నాడు, ఏమిట్రా మాల్యవంతుడో కూస్తున్నావు మళ్ళీ కూయ్య అన్నాడు. నువ్వు క్షత్రియుడివా, క్షత్రియ ధర్మానికి వ్యతిరేకంగా పెడుతున్నావు. నువ్వు పారిపోతున్న వాడిని చంపకూడదు కదా, మేము భయపడి పారిపోతూ ఉంటే మా వెంటబడి ఎందుకు చంపుతున్నావు అనగా, ఓరి ఊర్ఖుడా, ఈ విషయం మీరు దేవతల మీదకి దండయాత్రకి వెళ్ళే ముందు ఆలోచించాలి. దేవతలు వాళ్ళంతటి వాళ్ళు ఏదో రాజ్యపాలన చేసుకుంటూ ఉంటే అన్యాయంగా వాళ్ళ మీదబడి వాళ్ళ మాన ప్రాణాలు హరించి వాళ్ళ రాజ్యం అపహరించి వాళ్ళని బయటికి గింటి వాళ్ళని చంపి మానవుల్ని తిని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి పాపకృత్యాలు చేశారు. అందుకనే దేవతలు నా దగ్గర మొరపెట్టుకున్నారు, దేవతల్ని రక్షిస్తానని మాటిచ్చాను, మీరు పాతాళానికి పోయినా చంపాలి నిజానికి మిమ్మల్ని, కాబట్టి ధర్మాలు అధర్మాల గురించి మాట్లాడకండి అని ఘోర యుద్ధం చేశాడు. మాల్యవంతుడు సోలాలు బల్లెలు స్వామివారి మీదకి విసిరితే ఇంతలో గరుత్మంతుడు ఎదురొచ్చాడు. దాంతో గరుత్మంతుడి నెత్తి మీద కొట్టెట్ట గదతోటి మాల్యవంతుడు. ఆ దెబ్బకి గరుత్మంతుడు కూడా పక్కకి తిరిగిపోయాడండి ఏకంగా. అంటే వాడు ఎంత బలవంతుడు ఆలోచించండి. ఇలా ముందుకున్న గరుత్మంతుడు అడ్డంగా తిరిగాడు. ఒక్కోసారి చూసారా, యాక్సిడెంట్ అయిపోయినప్పుడు బైక్ యొక్క హ్యాండిల్ మొత్తం పక్కకి తిరిగిపోతే ఎలా ఉంటుందో గరుత్మంతుడు అలా తిరిగిపోయాడ. స్పృహ కోల్పోయి కొంతసేపు అలా నేల మీద ఉండిపోయాడు ఆయన. అప్పుడు విష్ణువు గరుత్మంతుడిని అలాగే ఉంచి అటువైపు ఉన్న తాను ఇటువైపుకి తిరిగి తానే తిరిగి గరుత్మంతుడు అలాగే ఉన్న తాను ఎదురుగా తిరిగి చక్రంతో వాడి గదను నరికి పారేశాడు. ఆ తర్వాత స్వామివారు వేసిన బాణాల దెబ్బలకి లక్షల కొలది రాక్షసులు ఆ క్షణమే తలలు తెగి కాళ్ళు తెగి మూతులు ఊడిపోయి దంతాలు ఊడిపోయి చేతులు తెగిపోయి నెత్తులు ఏరు కింద ప్రవహిస్తూ ఉండగా అందులో పడి చచ్చిపోయారు, కొట్టుకుపోయారు. చివరికి హడిలిపోయిన మాల్యవంతుడు ఈ సుమాలి ఈ భూలోకంలో ఇక మనం బతకలేం, బోడి లంక పోతే పోయింది, బాడీ ఉంటే చాలనుకుని లంకని విడిచిపెట్టి ఈ కుంకలంతా పాతాళలోకానికి పోయారు. అప్పుడు విష్ణువు ప్రస్తుతానికి వీళ్ళని విడిచిపెడదాం, భవిష్యత్తులో వీళ్ళ సంగతి చూద్దామని అదృశ్యమైపోయాడు. రామచంద్ర, ఆ మాల్యవంతుడు సుమాలి ఆ సుకేశుని పిల్లలు రావణుడి కంటే బలవంతులు నిజానికి. రావణాసురుడు తర్వాత వచ్చిన వాడు, వరాల వల్ల గర్వితుడయ్యాడు, వీళ్ళు వరాలు పొందడానికి ముందే బలవంతులు. అటువంటి వాళ్ళని తుక్కు తుక్కు కింద కొట్టాడు నారాయణుడు. శంఖ చక్ర గదా పద్మములు ధరించిన చతుర్భుజుడైన ఆ నారాయణుడికి తప్ప ఈ మాల్యవంతుడి వంటి రాక్షసుల్ని చంపే శక్తి ఈ జగత్తులో మరొకరికి లేదు. కానీ ఆ నారాయణుడు మరి ఎక్కడో లేడు, నువ్వే అని అగస్త్యుడు రెండు చేతులు జోడించి రాముడికి నమస్కరించాడు. ఇప్పుడు ఇప్పుడైనా మనకు తెలుస్తుంది కదా, భవత్ భవాత్ నారాయణో దేవః, భవాన్ నారాయణో దేవః చతుర్బాహు సనాతనః, రాక్షసాన్ హంతుముత్పన్నో యజేయ ప్రభురవ్యయః. భవాన్ నీవు, నారాయణః విష్ణువే, నీవే విష్ణువి, నీకు విష్ణువునికి తేడా లేదు. నీవు దేవదేవుడివి, సనాతనుడివి, ఎప్పుడో సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడివి. నీవే ఈ లోకాలన్నిటినీ సృష్టిస్తున్నవాడివి. ఈ రావణాసురుణ్ణి వాడికి సాయం చేస్తున్న వాళ్ళని వీళ్ళందరినీ చంపడం కోసం దేవతలకి వరాలిచ్చి ఆ వరం నిలబెట్టుకోవడం కోసం మానవుడిగా దాశరథుడిగా దశరథుని కడుపున పుట్టావు మహాత్మా. నీవు మానవుడిగా పుట్టకపోతే రావణుణ్ణి వధించలేవు గనక ఈ పని చేసావు తప్ప నీవే విష్ణువి, వేరే విష్ణువు ఎక్కడున్నాడు, కాబట్టే రావణుణ్ణి వధించగలిగావు అనగా తర్వాత కథ ఏమిటన్నాడు ఆయన. ఇంకేముంది, ఈ సుమాలి మాలి మొదలైన వాళ్ళంతా పారిపోగానే ఇప్పుడు లంక అంతా శిథిలమైపోయింది, ఆ లంకలోకి తండ్రి చెప్పగా, తండ్రి అయిన విశ్రవసుడు చెప్పగా, కుబేరుడు అడుగుపెట్టాడని ఇతఃపూర్వం నీకు చెప్పాం కదా రామ. కుబేరుడు అక్కడికి అడుగుపెట్టి ఆ లంకా నగరాన్ని బాగు చేసి, స్వర్ణమయం చేసి, పవిత్రం చేసి, అనేక సౌకర్యములు ఏర్పాటు చేసి ఒక మహానగరంగా, సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. అక్కడ సుఖంగా జీవిస్తూ ధర్మబద్ధంగా ప్రజా పరిపాలన చేశాడు. రాక్షసులకు ఆలవాలమైన, నిలయమైన, నివాస స్థానమైన లంకానగరం ఈనాడు యక్షులకి, కుబేరుడికి నిలయమయ్యింది. చాలా కాలం కుబేరుడు దాన్ని పరిపాలించాడు. అప్పుడప్పుడు దివ్య విమానం, పుష్పక విమానం ఎక్కి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించి, శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి పూజ చేసి, ఆ తర్వాత మళ్ళీ తన తండ్రి అయిన విశ్రవసుని దగ్గరకు వచ్చి ఆయనకి నమస్కారం చేసి, ఆ తర్వాత తిరిగి లంకానగరానికి పోతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఇంకా విష్ణువు యొక్క భయం లేదు, విష్ణువు మనల్ని వదిలేసినట్టున్నాడు, పట్టించుకోవటం లేదు అనుకున్నారు సుమాలి, మాల్యవంతుడు మొదలైన వాళ్ళు. కొంతకాలం పాతాళంలో దాక్కున్నాక మళ్ళీ విజృంభించడం మొదలెట్టారు. ఎప్పుడైనా అంతే, పాపాత్మల్ని దెబ్బ కొట్టి వదిలేస్తే కొంతకాలం దాక్కుని మళ్ళీ మెల్లిమెల్లిగా తమ పనులు మొదలు పెడతారన్నమాట వాడు. సుమాలి అనే ఒక రాక్షసుడు పాతాళలోకం నుండి ఒకనాడు భూలోకానికి వచ్చాడు. అతని వెంట అతని కూతురు కైకసి కూడా ఉన్నది. అతని కూతురు కైకసి కామరూపిణి. మనం ముందే చెప్పుకున్నాక వాళ్ళకి కామరూపం అనేటటువంటి శక్తి ఉందని. కాబట్టి కామరూపం ధరించినప్పుడు చాలా సుందరిగా ఉంటుంది, పరమ సుందరిగా ఉంటుంది. అప్పుడు ఆవిడ శరీరం బంగారపు వన్నెలో ఉంటుంది, నల్లగా ఒత్తుగా ఉన్న జుట్టుతో ఉంటుంది. అచ్చం లక్ష్మీదేవిలో ఉంది ఆవిడ. కన్న కూతుర్ని లక్ష్మీ స్వరూపంగా తయారు చేసి ఈ సుమాలి ఒకనాడు పాతాళం నుంచి మళ్ళీ భూలోకానికి లంకానగరం కేసి అడుగుపెట్టాడు. ఆ సమయంలో అతడు ఒక ఆశ్చర్యకరమైన రూపాన్ని చూచాడు. ఒక ఆయన దివ్య విమానం ఎక్కాడు. అతడు బంగారపు రంగులో ఉన్నాడు. కన్ను మాత్రం ఒకటేమో సగం దెబ్బతిని పింగళవర్ణంలో ఉంది, రెండో కన్ను స్వచ్ఛంగా ఉంది. పరమసుందరుడు, మహావైభవంతో ఉన్నాడు. అతడే కుబేరుడు. కుబేరుడు పుష్పక విమానం మీద వచ్చి కన్న తండ్రి విశ్రవసుడికి నమస్కరించి, తండ్రి ఆశీర్వదించు అని ఆశీర్వచనం తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ కుబేరుడి రూపం, అతని తేజస్సు చూచి ఒక్క క్షణకాలం ఆశ్చర్యానికి గురయ్యాడు సుమాలి. అసలు జీవులలో ఇటువంటి వాళ్ళు ఉంటారా? వాడికి ఎంత సంపద ఉన్నది, నవనిధులు వాణ్ణి రూపం ఎత్తి సేవిస్తున్నాయి. నిధులకి రూపం ఉండదు, కానీ ఒక్క కుబేరుడి దగ్గర రూపం ధరిస్తాయట. పద్మనిధి, మహాపద్మనిధి, శంఖనిధి, మకరనిధి, కచ్చపనిధి మొదలైన నిధులు ఒక్కొక్కప్పుడు స్త్రీ రూపంలో, ఒక్కొక్కప్పుడు పురుష రూపంలో అతని దగ్గరికి చేరి అతనికి వింజామరలు వీస్తూ గొడుగులు పడుతున్నాయట. నిధుల చేత సేవింపబడుతున్నాడు మనిషి, బంగారపు రంగులో ఉన్నాడు, మహాకాంతితో ఉన్నాడు. పైగా అతని దగ్గర పుష్పక విమానం చూస్తే దివ్య విమానం, అందులో అనేక సౌకర్యాలు ఉన్నాయి, సకల భోజన పదార్థాలు ఉన్నాయి. అది ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోతుంది, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతోంది. ఇటువంటి విమానం, ఇటువంటి కాంతి, ఇటువంటి సంపద ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు, ఈతడెవరు అనుకోగా అతనికి విషయం తెలిసిపోయింది. విశ్రవసునికి దేవవర్ణిని లేక ఇలబిల అని పిలువబడే ఆవిడికి పుట్టిన కుబేరుడు ఇతడు అనుకున్నాడు. వెంటనే పాతాళానికి వెళ్ళిపోయాడు కూతురుతో. ఈ కుబేరుడు ఎంత అభివృద్ధి పొందాడు! మన రాక్షసులు చచ్చిపోతున్నారు, అభివృద్ధి పొందడం లేదు. కుబేరుడి అభివృద్ధికి మూల కారణమేమిటి? రాక్షసులు అభివృద్ధి చెందకపోవడానికి మూల కారణమేమిటి? దీనికి ఒకటే మార్గం, సరి అయిన తండ్రి ఉంటే తపస్సు చేసి మహిమ పెంచుకుని తన కుమారులకి సరైన మార్గం చూపించే తండ్రి ఉంటే పిల్లలు అభివృద్ధి పొందుతారు. ఎప్పటికైనా పిల్లలకి దైవబలమే బలం. దైవబలం లేనివాడు ఎన్ని పనులు చేసినా వాడు విజృంభించలేడు, నాశనమైపోతాడు. ఈ దైవబలం విశ్రవసుని దగ్గర ఉన్నది. అతడు వేద పండితుడు, తపశ్శాలి, మహామంత్రవేత్త. అతని కొడుకు అవ్వడం వల్ల కుబేరుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఎంత గొప్పవాడయ్యాడు. నేను కూడా అటువంటి ఒక మనవణ్ణి పొందాలనుకున్నాడే. కొడుకుని పొందే అవకాశం లేదు ఎప్పుడు, ఇలాంటి మనవల్ని పొందితే కుబేరుడి కంటే గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారు వాళ్ళు. దీనికి విశ్రవసుడే సరైన వాడు అనుకుని తన కూతురు కైకసి దగ్గరకు వచ్చాడు. అమ్మాయి కైకసి, ఆడపిల్లలకి యుక్త వయస్సుకు వచ్చాక తండ్రికి ఈ పిల్లల మీద బెంగ ఉంటుంది. ఆడపిల్ల పెద్దదయ్యింది, ఈ ఆడుపిల్లకి తగినటువంటి వరుడు ఎక్కడ దొరుకుతాడు? ఆ దొరికేవాడు మంచివాడు అవుతాడా, అల్లుడా లేక గిల్లుడా? వీడి వల్ల నాకు సుఖమా దుఃఖమా? వీడి వల్ల నాకు మంచి సంతానం వస్తుందా లేదా? ఇలాంటి బాధలు ఆడుపిల్లని కన్నా ఏ తండ్రికైనా ఉంటుంది. నా అదృష్టవశాత్తు నీకు ఆ బెంగ లేకుండా పోయే మార్గం కనపడింది. భూలోకంలో విశ్రవసుడనే ఒక మహానుభావుణ్ణి చూచాను. ఆయనని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే కుబేరుడి కంటే గొప్పవాడైన పిల్లవాడు నీకు పుడతాడు. ఒకడు కాదు, ఇంకా ఎక్కువ మంది కూడా పుట్టచ్చు. అతడు బ్రహ్మవంశానికి చెందినవాడు, వేదములు చదువుకున్నవాడు, తపస్సు చేయడం ఎరిగినవాడు. అనగా నన్నేం చేయమంటావు నాన్న అన్నది. ఏముంది, నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి, ఆయన పెళ్లి చేసుకుంటానను. ఆయన కాదండ, నాకు మొగమాట ఎక్కువ, మా అమ్మాయిని చేసుకో అంటాననుకో, ఆయన కుదరదన్నాడనుకో, చివుక్కుమంటుంది మనస్సు. అదే ఆడపిల్లలు అడిగితే ఎవరూ కాదనలేరు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా ఆయన బొట్లో వేసుకుని నీ సౌందర్యంతో ఆకర్షించు. ఇది ఒరిజినల్ రూపంతో వెళ్ళక సుమా, నీ దిక్కుమాలను ఒరిజినల్ గెటప్తో పెడితే అడిగిపోతాడు ఆయన. ఎందుకంటే అసలు గెటప్ ఎటువంటిదో తెలుసా కైకేసిది? అబ్బా ఇక మనం చెప్పక్కర్లా. ఈ కళ్ళ దగ్గర ఇలా కిందకి వేళ్లాడుతున్న నల్లని పొక్కులు, ముఖమంతా బొగ్గు పూసినట్టు ఉంటుందిట, జుట్టు ఏతాకులు పెట్టినట్టు నెత్తి మీద ఉంటుంది, ఇంకా బొజ్జ ఎంతో ఉండదు. ఇక్కడ కూర్చుంటే ఆవిడ పొట్ట వెళ్ళి అదిగో ఎదురుగుండా ఉన్న ఆటోకి తగులుతున్నమాట, ఆటోమేటిక్గా తగిలే పొట్ట. కాబట్టి అటువంటి రూపంతో వెళ్లకుండా కామరూపంతో పరమసుందరిగా మారిపో. అప్పుడు ఆ మహాత్ముడు నిన్ను కాదనడు. కానీ మంచి ముహూర్తంలో వెళ్ళాయి దగ్గరికి, దుర్ముహూర్తంలో వర్జ్యంలో వెళ్ళక. అనగా అలాగే అంది ఆవిడ. ఇక్కడే చిన్న పొరపాటు చేసింది. ఏదో మంచి ముహూర్తం అంటే వారం వర్జ్యం దుర్ముహూర్తం లేకుండా ఉంటే చాలు అనుకున్నది తప్ప, సంధ్యా సమయంలో పురుషుడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని అడగకూడదు. సంధ్యా సమయం నిషిద్ధం. ఆ సమయంలో వెళితే లోకకంటకులు పుడతారని శాస్త్రం. ఆ సంధ్యా సమయం చూసుకుంది ఆవిడ కర్మ. మరి కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమిస్తూ ఉండగా ఒకనాడు ఆమె తండ్రి చెప్పినట్టుగా విశ్రవసుని ఆశ్రమానికి వెళ్ళి నేల మీదకి ఇలా చూపులు చూస్తూ మధ్యలో ఆయన్ను చూస్తూ బొటన వేలుతో నేల మీద రాసింది. నేల మీద బొటన వేలుతో ఎప్పుడూ రాయకూడదు అని శాస్త్రం. బొటన వేలుతో నేల మీద రాస్తే లోకకంటకులు దుర్మరణం పాలయ్యే కొడుకులు పుడతారట. ఆవిడ ఎలా ఉందన్నమాట, పితృగౌరవాత్ అవిచింత్యతు తాం వేళాం దారుణాం పితృగౌరవాత్ విలిఖంతి ముహుర్భూమి అంగుష్ఠాగ్రేణ భామిని. బొటన వేలుతో నేల మీద లగీకుతూ, కొంతమంది ఏమిటో కాలక్షేపం అనమాట, కూర్చున్నంతసేపు కుర్చీల్లా కాళ్ళు ఊపుతారు, అదో దరిద్రం. కుర్చీలో కూర్చున్నలా కాళ్ళు తొడలు ఊపితే చివరి రోజుల్లో మోకాళ్ళ నొప్పులతోటో కాళ్ళు విరిగో యాక్సిడెంట్ అయ్యో బాత్రూంలో కాలు దారి కింద పడి కాలు విరిగో తస్తారట, లేదా నరకానికి పోతారు. అలాగే బొటన వేలుతో ఇలా నేల మీద రాస్తే అటువంటి వాళ్ళకు కూడా దరిద్రపు సంతానం కలుగుతుంది. పిల్లల వల్ల నానాయాతన పడతారండి. ఏమంది పిల్లల్ని అందరూ తిడుతూ ఉంటే దరిద్ర పిల్లలు, ఇటువంటి పిల్లల్ని కన్నా తల్లి ఎవరు అని శపిస్తూ ఉంటే ఆ శాపానికి గురైన తల్లికి ఏం ఆనందం ఉంటుంది? పిల్లలు మంచివాళ్ళు అని అందరూ పొగిడితే ఆనందపడతారు. శ్రీరాము లాంటి మంచి పిల్లవాడిని కన్నారు అని రాజారెడ్డి గారు పొగుడుతుంటే దానికి ఆనందం. అదృష్టం భగవంతుడు ఆయనకి మంచి పిల్లల్ని ఇచ్చాడు. అలాంటి పిల్లల్ని చూసి మనం ముచ్చట పడాలి. పిల్లల్ని చూస్తే మనకు ఆనందం కలగాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లల్ని పొగడ్డం కదట, ఈ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులండి అంటాం. అది తల్లిదండ్రులకు వరం అవుతుంది. అందువల్ల వాడికి ఎప్పుడు సుఖమే కలుగుతుంది. పిల్లలు 10 మంది చేత ప్రశంసింపబడాలి తప్ప తిట్టబడకూడదు. హత్యలు చేసి గోండాగిరి చేసిన దౌర్భాగ్యాన్ని చూసి మనం తిట్టుకోము, ఛీ ఇటువంటి దుర్మార్గుడి కన్నా తల్లి నాశనం అయిపోతుంది అంటారట. అవునా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. బొటన వేలతో ఆడవాళ్ళు నేల మీద రాయడం, రెండు చేతులతో తల గోక్కోవడం, బొత్తిగా జుట్టు 24 గంటలు విరబోసుకుని తిరగడం, ఇవన్నీ దోషాలు. ఇలా కాళ్ళు ఓపడం, కుర్చీలో కూర్చుని చీటికి పడి కాళ్ళు ఓపకండి, అది మహాపాపం. చెప్పింది వినండి, ఎందుకు ఏమిటని అడగండి. శాస్త్రం చెప్పిందంటే దానికి కారణం ఏమిటి అని 100 సార్లు తర్కించే బదులుగా దానివల్ల వచ్చే నష్టం ముందే నివారించుకోండి. అయ్యాక ఏం చేస్తామండి మనం? అనకూడదు కానీ నేను మార్కండేయ పురాణం చెప్పాను చాలా కాల క్రితం. ఆ పురాణం వినడానికి ఒక ఆయన వచ్చాడు. అందులో ఏ జన్మలు ఎలా వస్తాయి, ఎవరు ఎలా పుడతారు, ఇవన్నీ ఉన్నాయిగా జడోపాఖ్యానంలో, అవి చెబుతూ ఉంటే అంతా విన్నాక ఆయన ఏమన్నాడు తెలుసా, పిల్లలు పుట్టడానికి దేవుడు కర్మలు ఇవేమక్కర్లా, పాపాలు పుణ్యాలు ఉండక్కర్లా, పురుషుడి దగ్గర ఉండవలసిన రేతస్సు ఒక చెంచాడు చాలని ఒక దౌర్భాగ్యపు వాగుడు వాగాడు. ఒళ్ళు జలధరించింది నాకు. ఆ శాపం ఆ అన్న వ్యక్తి వాళ్ళు అనుభవిస్తున్నాడు తెలుసిన మీకు. అందుకే నోరు దారకూడదు. పెద్దలు శాస్త్రాలు చెబితే ఆ ఈ శాస్త్రంలో లెక్క, ఎందుకు అలా చెయ్యాలి, ఎందుకు చెయ్యకూడదు అంటే అన్నప్పుడు బాగానే ఉంటుంది, అనుభవిస్తున్నప్పుడు దాని బాధ ఎక్కువగా ఉంటుంది. అందుకని అనుక్షణం భగవంతుని మనం ఏమని కోరుకోవాలో తెలుసా, పెద్దల దగ్గర పిచ్చివాగుడు వాగకుండా, శాస్త్రాలకు వ్యతిరేకంగా వాగకుండా, భగవన్నామమునకు వ్యతిరేకంగా వాగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించు, మా నోటి వెంబడి మంచి మాటలు వచ్చేలా చెయ్యనాలి. ఇవాళ మనకేదో నోరుందనో లేక వైపు ఉందనో ఇంకోటి ఉందనో ఈ శాస్త్రాలకి వ్యతిరేకంగా మాట్లాడి, భగవంతునికి వ్యతిరేకంగా మాట్లాడి, నోటికొచ్చినట్టు మాట్లాడి, గోవుల వంటి పవిత్ర జీవుల్ని పశువులను తిట్టి చేస్తే దాని ఫలితం భావికాలంలో అనుభవిస్తామండి, గ్యారంటీగా అనుభవిస్తాం. యవ్వనంలో ఉన్నప్పుడు కాదు, రేపు ముసలితనంలో మన బతుకుంది. ముందుంది ముసళ్ళ పండుగ అన్నారే, అది ముసలం పండుగ, అది ముసళ్ళ పండుగ కాదు. ఆ ముసలం దెబ్బ తగలకుండా చూసుకోవాలి. పాపం ఈవిడ బొటనవేలుతో ఇలా రాస్తూ, దారుణమైన సంధ్యా సమయంలో అసుర సంధ్యావేళ, సాయం సంధ్యావేళ మహాత్ముడైన విశ్రవసుని దగ్గరికి వెళ్ళింది. ఆయనకేసి ఇలా చూస్తూ నిలబడింది. ఆమె మనస్సు కనిపెట్టి, నువ్వెవరివి, ఎవరి కుమార్తెవి, ఎందుకు వచ్చావని అడిగాడు ఆయన. అప్పుడు ఆవిడ, మహాత్మా నీ వల్ల నాకు సంతానం కావాలి, అందుకు వచ్చాను. మా నాన్న సుమాలి, ఆయనే నన్ను పంపాడు. నువ్వు పుణ్యాత్ముడివి, కన్యామణి తనంత తాను కోరిక తీర్చమని అడిగితే తీర్చకుండా పంపకూడదనే ధర్మం ఎరిగిన వాడివి, అందువల్ల వచ్చానడగానే ఆయన ధ్యానమగ్నుడై విషయం కనిపెట్టాడు. నిన్ను భారీగా స్వీకరించడానికి అభ్యంతరం లేదు, కానీ ఇవాళ నువ్వు పెద్ద పొరపాటు చేసావు. ఇది అసుర సంధ్య, ఈ సమయంలో నన్ను చేపట్టమని వచ్చావు. నువ్వు ఒక్క గంట ఆగి అడిగినా పర్వాలేదు, ఒక గంట ముందు వచ్చినా బాగుండేది. ఈ అసుర సంధ్య వేళ చేపట్టమని, సంతానం కావాలని కోరడం వల్ల నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది, కానీ ఆ సంతానం లోకకంటకులయ్యేవాళ్ళు అవుతారు. అతి భయంకరులు, క్రూరులు అయిన రాక్షసులు నీకు పిల్లలుగా పుడతారు అనగానే వెంటనే ఆవిడ కంగారు పడి రెండు చేతులు జోడించి, మహాత్మా అంతలా శపించకండి అన్నది. వణికిపోయింది ఆవిడ. భగవన్ ఈదృశాన్ పుత్రాన్ త్వత్తోహం బ్రహ్మవాదినః నేచ్ఛామి సుదురాచారాన్ ప్రసాదం కర్తుమర్హసి. ముందేమంది, ప్రసాదం కర్తుమర్హసి, నన్ను అనుగ్రహించు, ప్రసన్నుడవై నన్ను కాపాడు. నాకు తెలుసో తెలియక పిచ్చిదాన్ని గనక, రాక్షస వంశానికి చెందిందాన్ని గనక, ఈ అసుర సంధ్య వేళ మా వంశం యొక్క లక్షణం వల్ల నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. దానికి గల కారణం మా వంశ లక్షణమే. మొదటి నుంచి మా వంశం వాళ్ళంతా సంధ్యా సమయంలో తిరుగుతారు, సంధ్యా సమయంలో భోజనం చేస్తారు, సంధ్యా సమయంలోనే పిచ్చి పనులు చేస్తారు. ఆ వంశం లక్షణాలు నాకు వచ్చాయి. ఇది నా లక్షణం కాదు, మా కులాచారం. దానివల్ల ఇవాళ నేను అసుర సంధ్యా సమయంలో నీ సాంగత్యం కోరి పొరపాటే చేశాను. కానీ నువ్వు శపించి క్రూరులు, పాపాత్ములు, లోకకంటకులైన పిల్లల్ని నాకు ప్రసాదించకు, వాళ్లతో నేనేం పడతాను, లోకమంతా నన్ను తిడుతుంది, చివరికి వాళ్ళు లోకకంటకులు కనుక ఎలాగో చస్తారు. ఈ దౌర్భాగ్యం నుంచి నన్ను రక్షించు. నువ్వు వేదవేత్తవి, వేదములు ఎరిగిన పండితుడివి, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. నీ వంటి బ్రహ్మజ్ఞానికి, వేదవేత్తకి క్రూరులైన కొడుకులు పుడితే అది నీకు మర్యాద కాదు. రేపొద్దున అందరూ ఏమంటారు, ఆ వేదాలు చదువుకున్నాడు కానీ లోక వేదన కలిగించే కొడుకుని కన్నాడు అంటారు. నన్ను అనుగ్రహించవా అనగా ఆయన ఒక క్షణం ఆగి దివ్య దృష్టితో ఆలోచించి, ఇది కాలప్రభావం, కొంతమంది ఋషుల శాప ప్రభావం, దానివల్లే నీకీ బుద్ధి పుట్టింది, నాకు ఈ శాపం పెట్టాలనేటటువంటి ఆలోచన వచ్చింది. అయినప్పటికీ జరగబోయేది చెబుతున్నాను. నా వలన నీవు గర్భవతివై ముగ్గురు కొడుకులను, ఒక కూతుర్ని కంటావు. అందులో ఇద్దరు కొడుకులు భయంకరులవుతారు, దుర్మరణం పాలవుతారు. కూతురు కూడా అపఖ్యాతి పొందుతుంది. ఇక ఆఖరణ ఒక కొడుకు పుడతాడు నీకు, వాడు పరమధర్మాత్ముడవుతాడు, భాగవతోత్తముడవుతాడు, నిరంతరం రామనామస్మరణం చేసి రామనామమే ప్రపంచాన్ని రక్షిస్తుందని లోకానికి చాటుతాడు. అతడు భీషణమైన తపస్సు చేసి రాముడిని మెప్పిస్తాడు గనక విభీషణ, విశేషమైన భీషణమైన తపస్సు కలిగిన వాడని పేరు పొందుతాడు. అనగానే పోన్లండి, పోయే కాలం వచ్చిన దుర్మార్గులు ఎక్కువ మంది పుట్టినా ఒక్కడైనా మంచివాడు ఉంటాడు చాలు అన్నది ఆవిడ. ఆమెను వివాహం చేసుకున్నాడు. క్రమంగా ఆమెకి ముందు కొడుకు పుట్టాడు. వాడు నల్లని కాటుకొండ వంటి శరీరంతో 20 చేతులతో 10 తలలతో పుట్టాడు. వాడు ముఖం, ఒక్కొక్క ముఖం ఒక్కొక్క కాటుకొండలో ఉందట, అంజన పర్వతంలో ఉందట, అంత భయంకరాకరుడు. పెదవులు మాత్రం ఎర్రగా ఉండేవి, వికృతమైన దంతములతో పుట్టాడు వాడు. ఇంకా తల వెంట్రుకలు అగ్నిజ్వాలల్లా మెరిసిపోతూ ఉండేవిట. కొంతమంది చూసారా జుట్టుకి ఏం రంగేస్తారో తెలియదు, కానీ దిక్కుమాల తల వెంట్రుకలు అదో రకంగా ఎరుపు రంగులో ఉంటాయి, ఆ రాగి రంగులో ఉండేవిటి వాడు జుట్టు. ఇక వాడు పుట్టి పుట్టగానే నక్కలు అరిచాయి. క్రవ్యాదాశ్చ అపసవ్యాని మండలాని ప్రచక్రముహు, నక్కలు కొయ్యో కొయ్యో అని అరిచాయి. మండలాకారంలో గుండ్రంగా అపసవ్యంగా తిరిగాయి, ప్రదక్షిణం చేసే విధి కాకుండా అప్రదక్షిణంగా తిరిగాయి నక్కలు. యజ్ఞాలు జరుగుతున్నాయి ఆ సమయంలో కొన్ని చోట్ల. ఈ యజ్ఞగుండములలో ఉన్న అగ్నిజ్వాలల్లో నెయ్యికి బదులుగా ఎక్కడి నుంచో నెత్తురు పడింది, ఎవరు పోసారో తెలియదు. ఇవన్నీ అపశకునాలంట, పొయ్యకుండా తనంత తానే నెత్తురు అందులో పడింది. అగ్నిహోత్రుడు చల్లబడ్డాడు, అందులోంచి పొగలు పైకి వచ్చాయి. మనుషులకి కళ్ళు కనిపించకుండా పోయిందట. రావణాసురుడు పుట్టిన వెంటనే అందరికీ దృష్టి కొంత తగ్గిపోయింది పోమన్నారు. వాడు పుట్టిన 24 గంటలు ఎవరికి చూపు అంటే ఒట్టు, కళ్ళదోడు లేవు చూపు లేదు, ఏంటిది కళ్ళు కనిపించట్లేదు అని కళ్ళు నలుముకున్నారు. అందరికీ కడుపులు తిప్పాయి. కొంతమంది గర్భవతులకి గర్భస్రావం అయిపోయింది. ఈ దుర్మార్గుడు పుట్టే ముందు గర్భస్రావాలు అయిపోయాయటంగా. ఆకాశం నుంచి రక్తం వర్షించింది, మేఘాలు విచిత్రాకారంలో ఆకాశంలో ఆవరించాయి, అవి గర్జించాయి. అవి గర్జనలా లేవు, తోడేళ్ల కోతలు, నక్కల కోతలు, కుక్కల కోతల్లా అయిపోయాయి. సముద్రుడు కూడా ఉప్పొంగిపోయి లోకాలను ముంచెత్తాడు. అప్పుడు బ్రహ్మ విశ్రవసుడు నా అంతటి వాడు, వాడికి పుట్టిన ఈ దుర్మార్గుడికి దశగ్రీవుడు అని పేరు పెడుతున్నాను అన్నాడు. 10 తలలున్నాయి కనుక దశగ్రీవుడు అని పేరెట్టాడు. ఈ విధంగా రావణాసురుడు పుట్టినప్పుడు, దుర్యోధనుడు పుట్టినప్పుడు ఇలాంటివి జరిగాయి. కొంతమంది పుట్టినప్పుడు మహానుభావులు ఎక్కడ లేని నక్కలు కుక్కలు అరుస్తాయి, కొంతమంది పుడతారు, అప్పుడు ఆవులు చక్క అంబా అంబా అంటాయి. వాళ్ళు చూస్తే మృదువుగా ఉంటారు, వాళ్ళు నవ్వితే బాగుంటుంది. మన శకునాలను బట్టే పుట్టినటువంటి సంతానం ఎటువంటి వాళ్ళు తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత రెండో వాడు కుంభకర్ణుడు పుట్టాడు. వీడు మహాపర్వతం వంటి శరీరం కలిగిన వాడు, వాడు నల్లని వాడే. వాడు నేల మీద పడగానే భూమి మొత్తం 5 గంటల సేపు కదిలిపోయిందిట. తల్లి గర్భంలోంచి వాడు నేల మీద డాంబరి పడ్డంతో అసలు తల్లి ఎలా పోసిందోనండి, ఆవిడకి పిలిచి సన్మానం చేయాలి అసలు, ఇంటి కుంభకర్ణుడు పోసినది. ఆవిడ ఏ ఆసుపత్రిలో అయినా చేస్తే ఆసుపత్రి విరిగిపోయి ముక్కలైపోయేది. అందుకే వాడు బండరాయిలు కొండరాళ్ళ మధ్యలో పుట్టాట. ఆ దుర్మార్గుడు పాతాళం దగ్గర కాకుండా భూమండలంలో ఒక పర్వతం దగ్గర పుట్టితే ఆ పర్వతం దగ్గర ఉన్న రాళ్ళు కూడా పగిలిపోయాయి. వాడు పుట్టడంతో వాడు అరిచాడు, ఆ అరుపులకి హడిలిపోయి సింహాలు పారిపోయాయి, శరభమృగాలు పారిపోయాయి. పుట్టి పుట్టగానే 500 సింహాలని చేతులు చచ్చి తినేసేట వాడు. అంతటి ఆకలితో పుట్టాడు వాడు అనమాట, సింహాలను తిన్నాడు వాడు. ఈ దుర్మార్గుడి లక్షణం ఇది. వాడికి కుంభకర్ణుడు అని పేరెట్టారు. ఆ తర్వాత మూడో సంతానంగా తతసోర్పణఖానామ సంజ్ఞే వికృతానన, మూడోసారి కొడుకు కాదు కూతురు పుట్టింది. ఆవిడ సోర్పణఖ. ఆవిడ గోళ్ళు ఒక్కొక్క గోరు ఇంతంత పెద్ద పెద్ద ఇనప చాటల వలె ఉండేవిట. సోర్ప అంటే చాట, అందుకే విఘ్నేశ్వరుడికి సోర్పకర్ణుడు అంటే చాటల వంటి చెవులు కలిగిన వాడు అని అర్థం అనమాట. ఈవిడు గోళ్ళు చాటల్లా ఉండడం వల్ల సోర్ప నఖ సోర్ప నఖ అవుతుంది. రా ఉన్నప్పుడు నా చేరితే ఈ నా టాటాటాఠాణాల్లో నా అవుతుందన్నమాట. అందుకే అన, దీనికి ప్రా కలిస్తే ప్ర అన ప్రాణ అయ్యింది. ప్రాణ ఏకశబ్దం కాదు, ప్ర ప్లస్ అన సవర్ణ దీర్ఘ సంధి ప్రాణ. అలా చాలా చోట్ల అంతే. ఎప్పుడైనా మీరు సంస్కృతానికి ఉన్న మర్యాద ఏంటంటే రా పక్కన నా చేరితే ఆ నా కూడా నా అయిపోతుంది అన్నమాట. మామూలుగా స్వతసిద్ధంగా నా ఉన్నవు పక్కన పెట్టేయండి, ఇది బాగా పలకాలి. అందువల్ల మహాగణాధిపతయ నమః, అక్కడ ఒరిజినల్గానే నా గణాధిపతయ నమః అనకూడదు. పెళ్ళి అనమంటే పెళ్ళి అనకండి, చెల్లి అన్నట్టుగా మెల్లిగా అనకుండా పెళ్ళి అనండి. అక్కడ నా కింద పలకాలి. ప్రాణము త్రాణము రాణి అన్న తప్ప రాణి అనకండి, పానీలేగా అక్కడి నుంచి ఆ రాణి శబ్దం కూని అయిపోతుంది. శబ్దాలని పూర్వకాలంలో చిన్నప్పుడు ఉచ్చారణ చేయటం నేర్పేవారు. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే బాగా వస్తుందండి. చిన్నప్పుడేమో ఇష్టం వచ్చినట్టు తిరిగేసి పిచ్చి పిచ్చిగాను, ఆ తర్వాత హఠాత్తుగా నేర్చుకోవాలంటే ఏమొస్తుంది? కాబట్టి బై బర్త్ పిల్లలకి రావాలంటే మనము చదవాలి. మన పిల్లలకి బాల్యంలో శ్లోకాలు పద్యాలు బాగా నేర్పిస్తే బాగా ఉచ్చారణ చేయటం నేర్చుకుంటారు. ఈ మధ్యన మళ్ళీ మా శిష్యులు అలాంటి పనులు చేస్తున్నారు. గజేంద్ర మోక్షణం లాంటి అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయే, ఈ గజేంద్ర మోక్షణంలో ఉన్న వచనాలు కూడా నేర్పిస్తున్నారట. దబ్బ 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 వచనాలు చదివేస్తూ ఉంటే పిల్లలకి మంచి పాండిత్యం వస్తుంది. ముందు అర్థం వద్దు, నేర్పేయండి. నేర్చుకున్నాక అప్పుడు అర్థం నేర్పండి. ముందు అర్థం అంటే వాళ్ళు కంగారు పడిపోతారు. చిన్నప్పుడు ఎలా అయితే పిల్లలకి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు, బంగారు కాదు బంగారు మొలతాడు అంటేనే ఆటవలది పద్యం, అది పద్యం అని తెలిసి మర్చిపోయి బంగారు మొలతాడు, మనకి బంగారం మీద పెద్ద కాబట్టి బంగారు మొలతాడు బంగారం ఒకటే అని తెలియక దాన్ని దీర్ఘం తీస్తున్నాం. కానీ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధ్య తాయతులును సరిబువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ ఇలా నేర్పితే పిల్లలకి ఎంత బాగుంటుందండి. బుజ్జి బుజ్జి పిల్లలు చదువుతుంటే బాగుంటుంది అనమాట. అవి నేర్పకుండా రింగా రింగా రోజస్ అంటే ఏమిటి రింగా రింగా, రింగులు తిరిగినట్టుగా సర్కిల్ ఎల్బీ నగర్ రింగు రోడ్డును లేకపోతే ఒక్కల రింగు రోడ్లో పెడతావు గుడామని వెళ్ళి చివరికి. కాబట్టి రింగా రింగా లేదు, రోజస్సు లేదు, చక్కగా చేత వెన్న ముద్ద నేర్పించండి. నిజం చెప్తున్నాను, ఇదే హాస్యానికి లేదు, మిమ్మల్ని వేళకోళ చేయడానికి అవమానపరచడానికి చెప్పట్లా. మా చిన్నప్పుడు మా నాన్నగారు మా గురువులు కఠినమైన వచనాలు బలాత్కారంగా చదవరా అన్నారు. చదివితే దానివల్ల ఇవాళ మాకు వచ్చేసే వచనాలు అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరస తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోగ్రీవ చమర సముదయంబుగు ఉదయంబునంగల విశేషంబులు శేషపణికి నేను లెక్కింప శక్యంబే అంధకరిపు కంధరా వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథా భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలా లతా వలయంబుగు మలయంబునంగల చలువకు విలువ ఇయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢౌకమాన జరదిందు బింబగడ దమృత దుర్దినాద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు వడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కల కళా హూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మదగల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువెంద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుం గొనుట బహు జన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు నేరిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు నేషదంకురిత హసన గ్రసిష్ణు గండయొగడుండగుచు ప్రవరుండ తనికిట్లనియే. ఇప్పుడు కేవలం ఏదో చప్పట్లు కొట్టించుకోవడానికి చెప్పలా, నాకు అక్షరాభ్యాసం జరగని క్రితం నేర్చుకున్నది ఇది. నేను 66లో పుట్టాను. 1970 వచ్చే ముందు అంటే ఇంకా 3 ఏళ్ళు నిండి 4వ ఏట్లోకి అడుగు పెడుతున్నప్పుడు కుర్రాడిగా ఉన్నవాడిని ఇంకా అక్షరాలు రాని క్రితం కూర్చోబెట్టి చెబితే ఓ పోట్లో వచ్చేసింది. అప్పుడు ఈ రుచి మరిగి నా అంతటి నేను చదువుకోవడం మొదలుపెట్టాను అక్షరాభ్యాసం అయ్యాక. పిల్లలకు మీరు నేర్పండి, ఈ టైంలో వాళ్ళు నాలుకలు చిలుకలు నాలుకల్లాగా మృదువుగా ఉంటాయి. శ్లోకాలు పద్యాలు గద్యాలు ఎన్ని వందలైనా నేర్చుకుంటారు వాళ్ళు. పెద్దయ్యాక ఇప్పుడు ఏముంది, ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చాక 50 ఏళ్ళు వచ్చాక అప్పుడు కూర్చుంటే రాణి అనమాటే రాణి అంటాడు. కాబట్టి చిన్నప్పుడు నేర్పండి, కొంచెం దయతో నా ఆవేదన అర్థం చేసుకుని భాష బాగా నేర్పితే మన సంస్కృతం సంస్కృతి తెలుగు ఇవి నేర్చుకుంటే వాడు బాగుపడతాడు. అసలే ఇంత మాత్రం నేర్పట్ల ఉన్న తెలుగు తీసి ఇంగ్లీష్ మీడియంలు పెడతారు. ఇంగ్లీష్ నేర్పండి, అదొక ఎసెట్ చాలా అవసరం. కానీ అసలు ముందు మాతృభాష నేర్పకుండా ఇంగ్లీష్ ఏమిటి నీ ముఖానికి? నువ్వు కాకి కావు అంటోంది, కుక్క భౌ అంటోంది, మేక మే అంటోంది, ఆవు అంబ అంటోంది. కానీ దరిద్ర మానవుడు సిఏటి క్యాట్ బిఏటి బ్యాట్ అంటాడు. వీడిని బ్యాట్ పెట్టుకోటాలో వద్దా, వీడేమో అమ్మ అందవు మమ్మీ అంటాడు. అంటే కనీసం పక్షులకి, కుక్కలకి, పశువులకి ఉన్న జ్ఞానం కూడా మనకు లేకుండా పోతుందా అని నాకు చాలా బాధ కలుగుతుంది. అంటే నేను మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లా, ఆ పిచ్చిలో పడి వాడి గురించి చెప్తున్నాను. అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, అవన్నీ సంపదలు. కానీ ముందు మన మాతృభాషలో పాండిత్యం వస్తే తక్కిన భాషల్లో పాండిత్యం వస్తుంది. ఇవాళ గొప్పవాళ్ళు అయిన వాళ్ళంతా మాతృభాషలో చదువుకున్న వాళ్ళనే విషయం మర్చిపోకండి. విదేశ విదేశాలకు వెళ్ళిన వాళ్ళంతా ఇసుకబడిలో చదువుకున్న వాళ్ళే, వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. అవి లేని వాళ్ళు ఇవాళ డబ్బులు సంపాదించుకోవడం చేతకాక 500 నోటు బయటికి ఇస్తే దాని విలువ ఏమిటో తెలియక ఏడుస్తున్నారు. ఏదో కంప్యూటర్ దగ్గర కూర్చొని అలా కొట్టగలనే తప్ప వాడికి పెళ్లికి తాళి కట్టడం చేత కాదు. పెళ్ళాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, అలా పిచ్చాళ్ళు అయిపోతున్నారు. తిండి రుచి తెలియడం లేదు, అలా బజ్జలు పెంచుకుని పిజ్జాలు తిని లజ్జలేక చివరికి అనారోగ్యం పాలై చచ్చిపోతున్నారు. అయ్యి బాబో, ఏసీ కంపార్ట్మెంటుల్లో ప్రయాణం చేస్తున్న కొంతమందిని చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళని పాపం గురక ఏమిటిది, అందులో గొర్రెలు పెడుతున్నాయా బర్రెలు పెడుతున్నాయో తెలియట్లేదు. కారణం ఏంటంటే ఈ అనారోగ్యం వల్ల నడక లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ తెలియదు, ఒక అందం లేదు, ఆరోగ్యం లేదు. పాపం ఎంత దురదృష్టం అండి ఇది పాపం. ఇందులోంచి బయటపడండి బాబు. భగవంతుడి దేవుల మన తెలుగు నేర్పితే అన్ని రకాలుగా ఉపయోగపడతారు. అసలు ఈ వచనం చదివితే మీరు రోజు 4-5 సార్లు ఈ వచనం చదవండి. ఇంత నెయ్యి వేసుకుని 5 ఇడ్లీ తింటారు, అప్పుడు సన్నగా ఉంటారు మళ్ళీ. ఎందుకంటే ఇవి చదువుతూ ఉంటే శరీరంలో డైజెషన్ పవర్ పెరుగుతుంది. రోజు అది ఎట్లుండే నువ్వు గృహస్థరత్నం అండవు, అది మరియు నువ్వు మాతులుంగ లవంగ లొంగ చూతకేతకి మల్లాతక అమ్రాతక సరళ పనస పదరి ఒకళ్ళు వంధుల వట్ట కొటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంత చందన మందార జంబూ జంబీర మాధవి మధువుక తాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాడు బల్వామలక క్రముఖ కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలుక అనేక విద్రమర్తా సంగత మహోద్యాన సుఖ పిక నికర సమంచిత చెంచూపుట నిర్ధడిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ఫలరస ప్రవాహ బహుళంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార భగవలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూనభోంతరాళంబును పద్మరాగ కనక నవర రత్న మణిమయాద్యనేక ధాతు నిర్మితంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరి శరభక కిటిమల్లాద్భుత కాక ఘోకమయ శరణాగత శమన కింకరంబున యొప్పు అప్పర్వత సమీపంబునందు. ఇది గజేంద్ర మోక్షంలో ఒక వచనం. ఇందాకడి అల్లసాని పెద్దనా ఇప్పుడు పోతనా? ఇప్పుడు నాకు ఎంత ఆకలిస్తుందో తెలుసా మీరు? ఎప్పుడు ఎందున్నర అయిపోతున్నా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా 4 పూరీ కూర తిందాం అనిపిస్తుంది. ఇది ఎంత ఎక్సర్సైజ్ అండి. ఇటు శరీరం, ఇటు లోపల కడుపు, ఇంద్రియాలు కదులుతాయి. అందుకే వేదం చదువుకున్న వాళ్ళు ఇంత నెయ్యేసుకు తినేవారు. ఆ వేదమంత్రాలు చెక్క 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 చదవడం నేర్చుకున్నప్పుడు పైకి కిందకి పైకి కిందకి చెయ్యి కాలు ఊపుతూ ఆ ముఖ కవళికలు చూపిస్తూ ఉంటే ఆహాహా, ఇంటికి వెళ్ళాక 1/4 కిలో నెయ్యి పోసుకుని పప్పు వేసుకు భోంచేసినా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఎప్పుడైతే ఇవన్నీ భాషలు పోయాయో వేదనలు మిగిలిపోతున్నాయోనా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నప్పటి నుంచి కొంత భాష నేర్పితే మనకి ఎంతో లాభం. ఉచ్చారణ తెలుస్తుంది. ఇంతకీ ఈవిడు సోర్పణక, దాని గోళ్ళు అలా ఉండి గోళ్లతో గిల్లేసేది అండి. ఇది ఎవరినైనా తినాలంటే మనం కత్తో ఇంకోటో వాడాలి. సాధారణంగా రాక్షసులు కూడా కత్తులతో నరికి అవతల వాడిని తింటారు. సరే, ఆదివారం వచ్చిందంటే మా ఇంటికి వెడుతున్న దారిలో కత్తులు ఉపయోగించి చేపల్ని వాడు పరక పరక పట పట నరికి ముక్కలు చేసి అమ్ముతూ ఉంటే ఓహోహోహో, యమలోకంలో రేపు పొద్దున్న నిన్ను ఎవడు ఎలా నరుకుతూ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాను నేను. కాబట్టి అంత కష్టపడాలి నరకాలంటే. కానీ సర్పణకో దానికి ఆకలిస్తే అలా పట్టుకుని చేపల్ని గిల్లి నోట్లో వేసుకోండి. చేపలు దానికి ఎక్కడ అంతాయి? పెద్ద పెద్ద పాపల్ని మింగేస్తుంది, పేపాలు తాగేస్తుంది. కూరలతో, భయంకరమైన కూరలతో పెద్ద జుట్టుతో పుట్టిందది. అది వికృత స్వరూపిణి. ఆ తర్వాత 4వ సంతానం. కొడుకుల్లో అయితే 3, కానీ మొత్తం సంతానంలో ఓవరాల్గా చూస్తే రావణ, కుంభకర్ణ, సోర్పణకల తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ ధర్మం మనకి. అదిగో విభీషణశ్చ ధర్మాత్మ కైకస్యాహ పశ్చిమ సుత ఆఖరి కుమారుడిగా ధర్మాత్ముడు విభీషణుడు పుట్టాడు. అప్పటి వరకు కైకసికి ఏ పిల్లలు పుట్టినా నక్కలు కుక్కలు అరవడమే, భూమి మీద నెత్తురు వర్షించేది. కానీ విభీషణుడు పుట్టగానే పుష్పవర్షం పపాత, పువ్వులు వర్షం కురిపించారు దేవతలపై నుంచి. నభస్తానే దుందుభయో దేవానాం ప్రాణదంస్తత, దేవతలకి ప్రాణం లేచి వచ్చినట్టుంది. అమ్మయ్య వీడి వల్లే బతుకుతాం అనుకున్నారు. వెంటనే వాళ్ళు శభాష్ సాధు సాధు అన్నారు. దేవదుందుభులు మురుగాయి. ఈ విధంగా ప్రపంచానికి ఆహ్లాదం కలిగింది. ఇలా ఉండగా విభీషణుడేమో పెరుగుతున్న కొద్దీ ధర్మాత్ములతో తిరిగేవాడు. సత్సంగం, మధ్యవర్తి సత్సంగం అంతా ఆయనే నడిపేవాడు. అందులో యజ్ఞునిగా చేరాడు. సుఖంగా వేదాలు చదువుకుంటూ పురాణాలు వింటూ మంచి మనులు చేస్తున్నాడు. దశగ్రీవుడు కుంభకర్ణుడు ఋషి ఆశ్రమంలో పుట్టారు, విశ్రవసుడి ఆశ్రమంలో. కానీ ఆశ్రమం చుట్టుపక్కల తపస్సు చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు ముక్కు పట్టుకుని నొక్కి చంపేసి తినేయడం మొదలెట్టారు. దాంతో ఇంతకాలం విశ్రవసుడు ఆశ్రమం పక్కన ఉంటే సేఫ్టీ అనుకున్నాం, ఇక్కడుంటే మనకి సేఫ్టీ కాదు, మన బతికిలాగిపోతుంది, వీళ్ళు తినేస్తున్నారని మొత్తం ఋషులు అక్కడి నుంచి పారిపోయారు. అది చూచి ఆశ్చర్యపోయిన విశ్రవసుడు, ఓరి దుర్మార్గులారా, ఈ చుట్టుపక్కల ఆశ్రమాలన్నీ శూన్యమైపోతున్నాయి, తండ్రిని కాబట్టి నన్ను వదిలిపెట్టినట్టున్నారు, కనిపించిన వాడిని కనిపించినట్టుగా ఎండ్రిని తిన్నట్టుగా తినేస్తున్నారు, మీరెక్కడ దొరికారా అనుకున్నాడు ఆయన. ఒకనాడు సమస్త లోకాలలో ఐశ్వర్యవంతుడైన వైశ్రవణుడు కుబేరుడు పుష్పక విమానం మీద వచ్చి తండ్రికి నమస్కరించి వెడుతూ ఉంటే పరుగు పరుగున కైకసి తన కొడుకులు ఇద్దరిని పిలిచి, అందులో పెద్దవాణ్ణి రావణుడిని పిలిచి, అప్పటికి రావణుడు కాదు వాడి పేరు, కేవలం దశగ్రీవుడే, వాడిని పిలిచి, చూచావా నాయన, ఎంతో పూర్వం ఇక్కడికి వచ్చి విమానంలో ఇక్కడికి వచ్చి విమానము నుండి కిందకి దిగి మీ నాన్నగారికి నమస్కారం చేసి వెళ్ళిన వాడు మీ అన్నయ్య వరసకిని, మీ నాన్నగారి పెద్ద భార్య కొడుకు వాడు. అతడి కాంతి చూడు, ధనం చూడు, కీర్తి చూడు, అతను ఎక్కి వెడుతున్న విమానం చూడు, ఇక మనం ఉన్నాం ఇక్కడ అడవిలో, పనికి మళ్ళీ మునులు తింటున్నావు నువ్వు, కందమూలాలు తింటున్నావు, గుడిసెలో ఉంటున్నావు, మీ అమ్మకి ఏమాత్రం కీర్తి లేకుండా చేస్తున్నావు. ఆ కుబేరుడంతటి తేజస్సు ఐశ్వర్యం పొందరా నాయన, ఈ అడవిలో ఉంటేవి సాధిస్తావు, తపస్సు చేసి మీ అన్నంత గొప్పవాడివి కావాలనగా వాడికి ఆవేశం వచ్చేసింది, కోపం వచ్చేసింది. కోపేన దశగ్రీవ సహానుజ, కోపంతో పళ్ళు పటపట కొరికి, ఈ దుర్మార్గుడు మా అన్నయ్య ఎంత గొప్పవాడా, అమ్మ ఇదే నీకు నేను మాటిస్తున్నాను, వీడికంటే గొప్పవాడిని అవుతాను కానీ తక్కువవాడిని కాను, అవసరమైతే వాడిని తన్నైనా వాడి సంపదలు లాక్కుంటాను అంటే మొదలెట్టాడు. అప్పుడే ఇలా పలికి మహాకఠోరమైన తపస్సు కోసం గోకర్ణ క్షేత్రం చేరాడు. ఇవాళ కర్ణాటకలో గోకర్ణ క్షేత్రం చాలా గొప్పది, నాకు చాలా ఇష్టమైన క్షేత్రాలు అదొకటి. చాలా కాలం క్రితం అక్కడ మేము శివపురాణం సప్తాహ దీక్షతో చెప్పుకున్నాం. ఈ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తపస్సు మొదలెట్టాలనుకున్నట్ట. ఆగచ్చద ఆత్మసిద్ధ్యర్థం గోకర్ణశ్యాశ్రమం శుభం. ఆ దివ్యక్షేత్రంలో అప్పటికింకా మహాబలీశ్వరలింగం రాలా, అది రావణాసుడి వల్ల వచ్చింది కదా ఆత్మలింగం అనే పేరుతోటి. అప్పటికి కేవలం సముద్ర తీరం, మహానుభావులు తపస్సు చేసుకునే సిద్ధాశ్రమం. అక్కడికి వెళ్ళి కఠోర తపస్సుతో బ్రహ్మని మెప్పించాడు ఆయన. అతడికి దగ్గరలోనేమో కుంభకర్ణుడు, ఇంకొంచెం దగ్గరలోనేమో విభీషణుడు, ముగ్గురు మూడు చోట్ల కూర్చుని తపస్సు మొదలెట్టారు. అందులో 10,000 సంవత్సరములు దశగ్రీవుడు తపస్సు చేశాడు. 5,000 సంవత్సరాల పాటు ఒక విధానం, 5,000 సంవత్సరములు మరొక విధానం, అలా 2 విడతలుగా తపస్సు చేశాడు. వాడు ఏం చేసేవాట, మొదట 5,000 సంవత్సరాలు ఈ ఎడం వైపున్న ఒక్కొక్క తల నరికి, వాడికి 10 తలకాయలు కదా, ఒక్కొక్క తల నరికి 5,000 సంవత్సరాలు ఈ తలలు యజ్ఞగుండంలో వేసి తపస్సు చేశాడు. అనగా 1,000 ఏళ్ళు తపస్సు అయ్యాక ఒకరోజు యజ్ఞం చేసి అందులో తలకాయ వేసేవాడు. ఆ తర్వాత ఏం చేశాడు, దక్షిణం వైపు మళ్ళీ ఇంకో అగ్నిగుండం పెట్టుకుని ఈసారి కుడివైపున్న తలలు నరుక్కున్నాడు. 9,000 సంవత్సరాల తపస్సు పూర్తయ్యేసరికి 9 తలలు తెగాయి. ఆఖరణ ఇక 10,000 సంవత్సరాలు పూర్తయ్యాక ఇంకా 10వ తల నరుక్కోబోతూ ఉండగా ఆ సమయానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వద్దొద్దు మా వద్దు వద్దు, ఎందుకు తల నరుక్కుంటావు, నేను నీ తపస్సుకి మెచ్చుకున్నాను, కోరుకోవరాలు చెచ్చర ఇచ్చేస్తానని కానీ. అప్పుడు అతడు, ప్రతి ప్రాణికి మరణం అంటే భయం, మృత్యు అంటే భీతి లేనివాడు ఈ ప్రపంచంలో ఉండడు. నేను కూడా చావు అంటే భయపడుతున్నాను, చావు అంటే చచ్చే చావు అది, నాకు చావు లేకుండా వరమియ్యనగా అది కుదరదు పోమన్నాడు ఆయన. నాస్తి సర్వ అమరత్వంతే వరమన్యం ఉరుణీష్వమే దశగ్రీవబువాచేదం కృతాంజలిరథాగ్రతః సుపర్ణ నాగయక్షాణాం దైత్యదానవ రక్షసాం అవధ్యోహం ప్రజాధ్యక్ష దేవతానాంచ శాశ్వత. ఈ ప్రపంచంలో ఎవడు భూమి మీద పుట్టాక శాశ్వతంగా బ్రతకడు, అమరత్వం లేదు. పుట్టిన జీవి ఏదో ఒకనాడు చావాలి గనక చావు లేని వరం తప్ప మరేదైనా వరం కోరుకోమనగా అప్పుడు వాడు ఆలోచించి సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరి చేతిలోనూ మరణం లేకుండా ప్రసాదించు. దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, విద్యాధరులు, మహర్షులు వీరంతా మహాశక్తివంతులు. వీరెవరి చేతిలోనూ చావు లేని బలం నాకు ప్రసాదించు. వాడు నన్ను కొట్టినా నేను చావకూడదు. ఇక ఎటొచ్చి ఎటుపోయినా ఈ మానవులు నన్ను ఏం చేస్తారు, వీళ్ళ మొహాలకు వీడు బక్కగా ఉంటారు, గట్టిగా డొక్కలు ఎగరేసామంటే హడిలి పారిపోతారు, నడుము అలా పట్టుకుని నోట్లో వేసుకుని కరకర నవిలి తినేసాను నేను కొంతమంది ఋషుల్ని మా నాన్నగారు ఆశ్రమం పక్కన. ఈ గడ్డాలు మేసాలు పెంచుకుని తపస్సు చేసే మానవులంటే నాకు ఏం భయం లేదు. ఐ డోంట్ కేర్ అబౌట్ నరాస్. కాబట్టి నరుల చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలోనూ మరణం లేని వరం ప్రసాదించు. వాడు ఎంత మాట్లాడు తెలుసా చివరిని, తృణభూతాహిమన్యే ప్రాణినో మానుషాదయ. మా రాక్షసులు మనుష్యుల్ని గడ్డి పరకల కింద చూస్తాం, గడ్డి పోతలు వాళ్ళు గరికతో సమానంగా చూస్తాం అనగానే తథాస్తు, నువ్వు కోరినట్టే ఎవరి చేతిలో నీకు మరణం ఉండదు, ఎప్పటికైనా చావు అంటూ ఉంటుంది, అది మానవుడి చేతిలో తప్పదు నీకు అని పలికి ఇంకా సంతోషించి మరో వరం ఇస్తున్నాను. నువ్వు 9 తలలు నరుక్కున్నావు, ఆ తలలు మళ్ళీ యథాప్రకారంగా వస్తాయి. నువ్వు తలుచుకున్నప్పుడు ఆ 10 తలలు ప్రత్యక్షమై ఉత్తప్పుడు ఒక్క తలతో ఉంటావు. నువ్వు నీ శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, ఈ క్షణం నుంచి కామరూపం లభిస్తుంది. ఛందతస్తవ రూపంచ మనసా యథాఈప్సితం. నువ్వు ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తావు. సన్యాసి అంటే సన్యాసి, సన్నాసి అంటే సన్నాసి, మగంటే మగ, ఆడంటే ఆడ, కుక్కంటే కుక్క, నక్కంటే నక్క, ఏ రూపమైనా ధరించగలుగుతావు. పో ఇక వెళ్ళిరా అని పిలిచి అక్కడి నుంచి కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ 10,000 సంవత్సరాలు కుంభకర్ణుడు కూడా చాలా నిష్ఠతో తపస్సు చేసేటవాడే. సాధారణంగా ఆకలి కాగలేడా, అయినా తపస్సు చేసేటప్పుడు మొండాడు గనక అంత తపస్సు చేసి బ్రహ్మని మెప్పించడంతో కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ కుంభకర్ణుడి దగ్గరికి వెళుతూ ఉండగానే హడిలిపోయి దేవతలు పరుగు పరుగురు వచ్చి, బాబ్బాబు వాడి దగ్గరికి వెళ్ళేలోపు మా మొహం చూడు, వాడు తపస్సు లేని రోజుల్లోనే 1,000 మందిని గుట్టుకుని మింగేశాడు, వాడి శరీరం చూసావా నువ్వు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళగానే రెచ్చిపోయి వాడు అడిగినవి 2 ఇంకో 2 ఇస్తావు, రావణాసుడికి ఎక్స్ట్రా వరాలు ఇచ్చాడు చెప్పి ఎందుకు చెప్పండి, ఇవన్నీ ఎక్స్ట్రా వేషాలు కదా, అలా ఇచ్చుకుపోతే మేమేమైపోతాం అనగా నేనేం చేయనండి, తపస్సుకు మెచ్చుకుని ఇవ్వాల్సిందే అన్నాడు ఆయన. అందుకే భయపడుతున్నావు, నువ్వు ఏం చేస్తావో తెలియదు, వాడు కోరుకునేదే తిక్క కోరిక కోరుకునేటట్టు చెయ్యి. వాడికి వరాలు ఇచ్చావా, ఇక మేము బతకం, ఒకవేళ వాడి చేతిలో వరాలు పెట్టి మమ్మల్ని చంపాలనుకుంటే ముందు మమ్మల్ని చంపేయి అన్నారు వాడు. వాడికి వరాలు ఇస్తే అనేక భక్షిత వీడి చేత మొత్తం లోకాలన్నీ భక్షింపబడతాయి అనగానే ఓహ్ అనుకున్నాడు ఆయన. వాడి దగ్గరికి వెళ్లే ముందు ఏం చేశాడు, సరస్వతి ఇలా రా అన్నాడు. పార్శ్వం దేవి సరస్వతి, వెంటనే సరస్వతి ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించి, కింగ్ కర్తవ్యం అంది. దేవతల కోసం కర్తవ్యం తప్ప నా కోసం ఏముంది, నువ్వు వెళ్ళి కుంభకర్ణుడి 4 మీద చేరిపో, వాడు పిచ్చి కోరిక కోరుకునేలా చెయ్యి, వాడి వల్ల లోకానికి ఇబ్బంది లేకుండా చెయ్యి అనగానే తమరు చెప్పినట్టే చేస్తానని టక్కు వెళ్ళి కుంభకర్ణుడి 4 మీద కూర్చుంది. అందుకే ఇప్పుడు దేవతలకి కోపం తెప్పించకూడదు. మన నవగ్రహాలకి దేవతలకి పూజించకుండా ఒక్క రాముడికి పూజ చేస్తే చాలదా అనకూడదండో, రాముడు వరం ఇద్దామన్నా వీళ్ళు కూడా అడ్డం పడచ్చు ఒక్కోసారి. అందువల్ల ఎప్పుడూ భగవంతుని సేవకులైన వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంతెందుకు, గురువుగారి ఇంటికి వచ్చి గురువుగారి భార్యను తిట్టి గురువుగారిని పూజిస్తే రేపు పొద్దున ఆవిడ వరాలను ఎవరిస్తున్నావు మరి, మీరు ఆలోచిస్తుంది ఒకసారి. పార్వతిని తిట్టి పిచ్చాడు రావణాసురుడు శివుణ్ణి పూజిస్తానంటాడు, నందీశ్వరుడిని తిట్టి శివుణ్ణి పూజిస్తాడట, అది ఎవడన్నా చేస్తాటండి పిచ్చాడు కాకపోతే. కాబట్టి ఎప్పుడు కూడా
సకల దేవతల్ని గౌరవిస్తే అప్పుడు ఆ దేవతలంతా ఏమంటారు, రామ వీడు ఉత్తముడు కాబట్టి వరాలి అంటారు, లేదంటే ఇది ఇలాగే చెప్తారు, అప్పుడు ప్రమాదం వస్తుంది. ఇప్పుడు సరస్వతి వెళ్ళి నాలుగు మీద కూర్చోగానే బ్రహ్మగారు వచ్చి కుంభకర్ణ కోరుకో ఏం కావాలో వరం అంటే, అబ్బా తపస్సు చేసి 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 అలసిపోయానండి, అందుకని నాకు వెంటనే నిద్ర ప్రసాదించు అన్నాడు ఆయన. మామూలు నిద్ర కాదట, మామూలు నిద్ర కాదు. సప్తుం వర్షాణ్యనేకాని దేవదేవం అవేప్సితం, వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు ఇవి పడుకుంటే నిద్రే నిద్ర వచ్చేటట్టు అనుగ్రహించన్నాడే. ఇంకేముంది, తథాస్తు. నువ్వు పడుకుంటే 1000 ఏళ్ళు కావాలంటే 1000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు కావాలంటే 1,00,000 ఏళ్ళు, నిద్రపోతే గొడవ ఉంది, నిద్రపో హాయిగా అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ రావణాసురుడు బతిమాలుకున్నటువంటి ఈ పదం అయిపోయిన తర్వాత ఏమైందంటే, ఇదేం అన్యాయం అండి, మా వాడు బలవంతుడు, వాడు అండ చూసుకుని లోకాలు చేద్దాం అంటే నువ్వు వాడికి వరాలు ఇచ్చావు నిద్ర వరం, దేవతలంతా కొమ్మక్కైపోయి కుట్ర చేసేసి ఇంత అన్యాయం చేశారు, నా తమ్ముడిని అనుగ్రహించంటే అప్పుడు 6 నెలలు నిద్రపోయాక 6 నెలలకు ఒక్కరోజు మాత్రం మెలకువ తెచ్చుకుంటాడు, ఆ సింగిల్ డే చాలు ప్రజలకి, వాడి 6 నెలలు నిద్రపోయిన ఆహారం అంతా సింగిల్ డేలో తినేస్తాట. ఆ తర్వాత మళ్ళీ ఆ ఒక్కరోజు పూర్తయ్యాక 24 అవర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. ఇలా 6 నెలలకు ఒక్కసారి లేస్తాడు వాడు, ఫర్ ఎవ్రీ 6 మంత్స్ 1 డే. ఆ 1 డేయే ప్రజలకి లార్జ్ డే అయిపోయిందనమాట. ఈరోజు ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుందిరా బాబు, వీడు ఎప్పుడు నిద్రపోతాడా అని హడిలిపోయేవారు వాళ్ళు. దాన్ని బట్టి ఆలోచించడం, వాడు అంత దుర్మార్గుడు, ఎంత తిండి తింటాడో. కానీ నిజానికి మొదట్లో అయితే వాడు అనుకున్నది, అనేక సంవత్సరములు అలా నిద్రపోతూ ఉండే వరం ఇయ్యనగానే తథాస్తు అన్నాడు. ఆ వెంటనే తథాస్తు అన్న తర్వాత నాలుగు మీద ఉన్న సరస్వతి పక్కకి తప్పుకుంది. అప్పుడు వీడికి వెలిగిందిట, బ్రహ్మ మాయమైపోయాడు, సరస్వతి వెళ్ళిపోయింది. అప్పుడు వాడు నెత్తి నోరు మొత్తుకొని, ఇన్నాళ్ళు తపస్సు చేసి నా బతుకు చెడ ఇలా అనుకున్నాను ఏమిట్రా బాబు అనుకున్నాడు పాపవాడు. చచ్చ, ఎంత పెద్ద పొరపాటు చేశాను, అహం వ్యామోహితో దేవైహి ఇతి మన్యే తదాగతైహి. అప్పటికి వాడికి అర్థమయ్యింది, సరస్వతి బ్రహ్మ మాయమైన తర్వాత పొదల చాటున ఉన్న దేవతలు పారిపోతూ ఉంటే చూశాడు, ఇది దేవతల కుట్ర, అందుకే దేవతలకి హాని చెయ్యకూడదు. వాళ్ళకి హాని చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారు, నాలుక మీద చేరారు, నా నాలుకని పాడు చేశారు, సరస్వతీ కటాక్షం లేకుండా చేశారు. దానితో నేను గొప్ప వరాలు కోరుకోవడం పోయి పిచ్చి వరం కోరుకుని నిద్ర కోరుకుని పాడైపోయాను. అంతే, ప్రాణులకు హాని చేస్తే భగవంతుడు వాడికి మేలు చెయ్యడం అనుకున్నాడు, నేను మోహింపబడ్డానని ఏడ్చాడు.